शमः कः? मनोनिग्रहः। शमः कः? मनोनिग्रहः। శమః కః? శమం అంటే ఏమిటి? మనోనిగ్రహ, మనస్సుని నిగ్రహించుకోవటము, మనస్సు నిగ్రహంలో ఉండటము. ఇది మొట్టమొదటి, ఈ సమాధి షట్క సంపత్తిలో మొట్టమొదటి సాధన. మనస్సును నిగ్రహించాలి. రైట్, బాగానే ఉంది, నిగ్రహిద్దాం. ఎట్లా? మనస్సు అనేది ఒక వస్తువు కనుకైతే ఆ వస్తువుని ఎటు పోకుండా గట్టిగా పట్టుకొని కూర్చోవచ్చు, లేకపోతే దేంట్లో పెట్టి తాళం వేసేయచ్చు, ఎటు పోకుండా ఉంటుంది. కానీ అలాంటి వస్తువు కాదే మనస్సు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలే. మన ఆలోచనలే మనస్సు. మనకెప్పుడు ఆలోచనల ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటాయి. అలా ప్రవాహంలాగా ఆలోచనలు సాగిపోతూ ఉన్నాయంటే మనస్సు బాగా పరిగెడుతున్నది, మనస్సు చంచలంగా ఉన్నది అని మనం అంటాం. మరి అలా ఆలోచనలు లేకుండా ఉంటే మనస్సు నిగ్రహంలో ఉన్నది అని అంట. ఒకదాని వెంట ఒకదాటి, ఒకదాని వెంట ఒకటి ఆలోచనలు కనుక వస్తుంటే మనస్సు నిగ్రహంలో లేదు, మన స్వాధీనంలో లేదు, పరిగెడతా ఉంది అంటాం. ఏ ఆలోచన లేకుండా హాయిగా కనుక కూర్చుంటే మన మనస్సు నిగ్రహంలో ఉంది, మన స్వాధీనంలో ఉంది అని అంటాం. మనస్సు ఎప్పుడైతే ఆరాటపడుతూ ఉందో వస్తువుల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం, విషయాల కోసం, పదవుల కోసం, ధనం కోసం, సంపదల కోసం ఆరాటపడతా ఉంటుందో, అలా ఆరాటపడతా ఉన్నప్పుడు మనసు ఎప్పుడు కూడా మన అదుపులో ఉండదు, మన అదుపాజ్ఞంలో ఉండదు. ఆ భోగాల్ని సాధించడానికి, ధనాన్ని సంపాదించడానికి, పదవుల్ని సంపాదించడానికి, కీర్తి ప్రతిష్టలను పొందడానికి, పొందినటువంటి వాటిని అనుభవించడానికి ఎల్లప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వస్తువులు భోగాలు అనిత్యమైనటువంటివని, ఇవి శాశ్వతమైనటువంటివి కాదని, వీటిని మనం ఎంత కష్టపడి తెచ్చుకున్నా, కొంతసేపు సుఖాన్ని భోగాన్ని ఆనందాన్ని ఇచ్చినా ఆ తర్వాత మళ్ళీ దుఃఖాన్ని ఇచ్చేస్తాయని ఎప్పుడైతే వివేకంతో మనం గ్రహిస్తామో అప్పుడు వాటి పట్ల మనకి వైరాగ్యం కలుగుతుంది. అందుకే వస్తువుల పట్ల దోషాన్ని చూడు అని శంకరాచార్యులు చెప్తారు. దోషదృష్ట్యా ముహుర్ముహు అని అంటారు. అంటే ఎల్లప్పుడూ కూడా వస్తువుల్లో దోషాన్ని చూడాలి. ఆ దోషాన్ని చూచినప్పుడే ఆ వస్తువుల మీద మనకి వైరాగ్యం కలుగుద్ది. ఇదైతే మనకేదో చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ మన అనుభవంలో లేనిదేం కాదు. మనం మన చిన్న పిల్లవాడిని, కుమారుణ్ణో మనవుణ్ణో బజార్కి తీసుకెళ్ళామనుకోండి, ఎత్తుకొని ఆ బజార్ను పోతా పోతా ఉంటే వాడు ఏం చేస్తా అంటే ఎదురు కనపడేటువంటి ఓ బొమ్మ చూస్తాడు. నాకు ఆ బొమ్మ కావాలంటాడు. వాడిని అడిగావు రేటు? రేటు 70 రూపాయలండి అన్నాడు. వామ్మో, ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అయితే కొనొచ్చు, కానీ 70 రూపాయల దండగాని మనసులో అనుకున్నాడు. పైకంటే వాడు ఊరుకోడు ఆ పిల్లడు. వద్దురా ఎక్కువ, ధర ఎక్కువ అంటే ఒప్పుకోడు. అందుకని వాడికి ఏం చెప్పాలి? వద్దురా అయినా ఈ ఊరికినా పగిలిపోద్ది, మంచిది కొని పెడతానన్నారు. అంటే ఊరికినా పగిలిపోద్ది అనేటువంటిది ఏమిటనమాట, దాంట్లో ఉన్నటువంటి దోషం అది కాదు బొమ్మ. ఊరికినా పగలగొట్టే మాట నిజమే, పగిలిపోయేటువంటి మాట నిజమే, కానీ ఆ దోషం వాడికి తెలియదు. కానీ ఏం చెప్తాడు? ఏమిటి? అదే అది ఊరికి నా పగిలిపోద్దిరా, వద్దు నేను నీకు మంచిది కొని పెడతాను అని అంటాడు. అంటే అక్కడ దోషాన్ని ఎప్పుడైతే చూపిస్తున్నాడో ఆ దోషాన్ని చూపించేటువంటి గుణం, లక్షణం నీ దగ్గర ఉంది, తెలివింది. అయితే మనకు కావాల్సిన వస్తువు దగ్గర మాత్రం మనకు ఉండదు. మనకి ఏది కావాలంటే దానికోసం పరుగులు తెస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి వస్తువు నువ్వు చూచినప్పుడు, అది నీకు కావాలనుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమిటో గ్రహించు. ఆ దోష దృష్టితో దాన్ని చూడు. అప్పుడు దాని మీద ఉన్నటువంటి వ్యామోహం కాస్త పోదు. కాబట్టి ఈ వస్తువుల్ని దోష దృష్టితో చూడాలి. అలా దోష దృష్టితో చూచినప్పుడు వాటి పట్ల మనకి వైముఖ్యం కలుగుద్ది, వైరాగ్యం కలుగుద్ది. అప్పుడు మనస్సు శాంతిస్తుంది. ఈ మనస్సునే, ఈ శాంత మనస్సునే శమం అన్నారు. శాంత మనస్సే శమం. అయితే మనసు యొక్క ఈ శాంత స్థితి ఎప్పుడు అలాగే ఉంటుందా? ఉదాహరణకి ఒక వస్తువును చూచాం, ఆ వస్తువు కావాలనుకున్నాం, తర్వాత మళ్ళీ ఏదో గుర్తొచ్చింది, అయ్యో ఈ వస్తువులో ఈ పలానా దోషం ఉంది కాబట్టి నాకు వద్దులే అని అనుకున్నాం. వద్దులే అనుకున్న తర్వాత సరే వెళ్ళాం, బాగానే ఉంది, అంతవరకు మనసు ప్రశాంతంగా. ఆ తర్వాత ఇంకో వస్తువు కనపడింది, కనపడితే దాన్ని, మరి దానిలో కూడా దోష దృష్టి చూడాలి. ఇలా ఎల్లప్పుడూ చూడటానికి నీకు కుదరదు. ఎందుకనంటే అది మర్చిపోతా ఉంటావు. మర్చిపోయి ఆ వ్యామోహం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఆ భోగాసక్తి ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఆ వస్తువుని ఎట్లయినా సరే తెచ్చుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది, అప్పుడు ఈ దోష దృష్టిని మర్చిపోతాం. అంటే మళ్ళీ నీ మనసు కాస్త ఆందోళనలో పడుతుంది. అలా మనసు ఆందోళనలో పడకుండా ఎల్లప్పుడూ కూడా మనసు ప్రశాంత స్థితిలోనే ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ ఈ దోష దృష్టి గుర్తుంటే బాగానే ఉంటుంది, కానీ గుర్తుండదు. అందుకని ఏం చేయాలంటే ఈ మనస్సు ఇలా చలించకుండా ఉండటం కోసం అని చెప్పి ఆ మనస్సుని ఒక ఉన్నత లక్ష్యం మీదకి మరల్చాలి. ఏమిటా ఉన్నత లక్ష్యం? అదే పరమాత్మ, అదే భగవంతుడు. కనుక మనస్సును ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాల మీదకి మరల్చాలి, భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆ ఇలా ఆ దేవుళ్ళను గురించి, లేదా నిరాకార నిర్గుణ పరమాత్మ ఆ పరమాత్మను గురించి, లేదా ఒక గ్రంథాన్ని గురించి, శాస్త్రాలను గురించి ఇలా మనం ఆలోచిస్తా ఉన్నట్లయితే మన యొక్క ఆలోచనలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ విషయాల గురించి, ఈ భోగాల గురించి పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకే నిత్యము కూడా సాధకులైనటువంటి వాళ్ళు శ్రవణ మననాలు చేస్తూ ఉండాలి. ఎవరిలో అయితే మనస్సు శాంతంగా ఉండాలనో, ఎవరైతే మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలనో, కలిగి ఉండాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు నిత్యము శ్రవణ మననాలు చేస్తూ ఉండాలి. శాస్త్రాన్ని శ్రవణం చేస్తుండాలి, అలాగే మననం చేస్తూ ఉండాలి, అలాగే జపధ్యానాలు చేస్తూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఏ రామాయణమో, ఏ భారతమో, ఏ భాగవతమో, ఏదో ఒక గ్రంథాన్ని అలా చదువుతూ ఉంటే మన మనస్సు కాస్త అక్కడ విహరిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ చేయలేమండి అంటావా? కనీసం పారాయణలు, లేదా పూజలు, లేదా యజ్ఞాలు, ఇలా ఏవో సత్కార్యాలు అలా చేస్తూ ఉండాలి. ఇట్లా కనుక చేస్తుంటే మనసు ఎప్పుడు కూడా ఆ విషయాల్లోనే నిలబడుతుంది కనుక మనస్సు నీ స్వాధీనంలో ఉంటుంది. ఇక మళ్ళీ ప్రపంచం మీదకి పోదు. ఒకవేళ ఎప్పుడైనా పోతే ఇలాంటి సందర్భంలో మళ్ళీ నీకు దాంట్లో ఉన్నటువంటి దోషాలు గుర్తొస్తాయి. దోషాలు గుర్తురాగానే నీ మనసు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. కనుక శాస్త్ర శ్రవణం మననంతో ఈ జగత్తు యొక్క అనిత్యత్వాన్ని, అశాశ్వతత్వాన్ని, మిథ్యాత్వాన్ని మనసు స్పష్టంగా గుర్తించేటట్లుగా చేస్తే ఈ మనస్సు శాంత స్థితిలోకి వస్తుంది, ఆ శాంత స్థితిలో ఉంటుంది. అలాంటి శాంత స్థితిలో ఉండేటట్టుగా మన మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి, సాధన ఇవ్వాలి. అదిగో ఆ సాధన వల్ల మనస్సు గనక శమించినట్లయితే, శాంతించినట్లయితే దాన్నే శమం అన్నారు. ఆ విధంగా మనస్సును మన యొక్క స్వాధీనంలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ శమం అనేటువంటి ఈ లక్షణాన్ని మనం అలవరుచుకోవాలి.